తీసుకోకుండా వెళ్తే మన సత్యనారాయణ స్వామి వ్రత కథలు చదువుతారు కదా మీరు, ఖచ్చితంగా అదే ఫలితాలు మీకు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవతల్ని చాలా గౌరవంతో చూసుకోవాలంటే భోజనానికి ఆలస్యమైనా వెయిట్ చేసి పెట్టించుకు తినండి, పెట్టింది భక్తిగా తినండి. మాకు అది వేయలేదు ఇది వేయలేదు అనద్దు, ఉన్నదేదో సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఎంత గౌరవంగా స్వీకరిస్తామో అంత గౌరవంగా ప్రసాదము తీసుకుని మాత్రమే వెళ్ళండి. వడ్డించే వాళ్ళకి వాళ్ళకి విసుగు కలగజేయండి. ప్రసాదం స్వీకరించడానికి వెళ్తున్నారు, పెళ్లి భోజనం చేయడానికి కాదు. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళవద్దు, ఇది సూచన. ఇంకా అందుకున్న వాళ్ళు చేతులు పట్టుకుని కూర్చోండి. ఎవరిని లోపలికి రానివ్వద్దు, అసేపు ఎవరిని లోపలికి రానివ్వకండి. మీ వెనకాతలు ఏ గురించే వెళ్ళాలి, ఎవరు వెళ్ళినా జాగ్రత్తగా. ఈ రాబోయేటటువంటి రోజులలో జరిగే సంఘటనలు, రాబోయే 5 సంవత్సరాలలో జరిగే మార్పులు ఎలా గుర్తించాలో మీకు చెప్తాను నేను. దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదటి మార్పు మీకు టీవీలో కనిపిస్తుంది. ఏంటి టీవీలో కనిపించేటటువంటి మార్పు? ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్ముడవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి హెర్బల్ అనే పేరు పెడుతున్నారు. మీరు గమనించారు లేదు? ఇదివరకు ఎప్పుడు కూడా హెర్బల్ అనే మాట లేదు, ఇప్పుడు అన్ని హెర్బలే. భగవంతుడు తెలియాలి అందులో ఏ హెర్బ్స్ ఉన్నాయి, ఉన్నాయి లేవో. అంటే ఆయుర్వేదం యొక్క పునర్జాగరణ జరుగుతోన్నది అని మీకు అర్థం అవుతోంది కదా. సూర్యోదయం చాలా మెల్లిగా వస్తుంది, నెల కాలాలతో రాదు, కానీ ఎప్పుడైతే సూర్యోదయం వస్తుందో టికెట్లు పోతాయి. కానీ టికెట్లు ఎవరికి పోతాయి? నిలుపుగా ఉన్నవాడికి పోతాయి. పొద్దున్న 10 గంటల వరకు పడుకునేవాడు ఇంకా టికెట్లోనే ఉంటాడు సూర్యోదయం అయినా. అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత సూర్యోదయం ఎక్కడైంది అని అడిగాను అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే మనం నిద్రపోతున్నాం అని అర్థం. కళ్ళు విప్పారు చూస్తే ఇవాళ పేపర్లో విచిత్రమైనటువంటి సంఘటన వేశాడు, నేను చదివాను లేదు. 11 మంది ఎంపీలు పట్టుబడ్డారు లంచం తీసుకుంటారు. మరి ఇదివరకు వాళ్ళు ఎప్పుడు లంచం తీసుకోలేదా? ఇదివరకు ఇలాంటివి జరగలేదా? జరిగాయి కానీ పట్టుబడ్డాయి. ఇప్పుడేమవుతుంది? పట్టుబడుతున్నారు. చిన్న పట్టు తీసినా పట్టుబడుతున్నారు. అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు అర్థం చేసుకోండి. మీరు ఏ చిన్న తప్పు చేసినా కూడా ప్రకృతి మిమ్మల్ని విపరీతంగా శిక్షిస్తుంది. అందుకే భోజనం చేసి వెళ్ళండి. భోజనం చేశాక లేట్ అవుతే ప్రేమగా ఓర్పుగా వెయిట్ చేసి అర్ధరాత్రి 12 అయినా తిప్పింది తిని వెళ్ళండి, మజ్జిగా అన్నైనా తిని వెళ్ళండి అని 5 సార్లు చెప్పడం ఎందుకు అంటే కోరికలు మీరు కోరుకున్నారు, మంత్ర జపం చేశారు, ఓ సమర్థుడైనటువంటి గురువు ద్వారా పూర్ణావధి చేయిస్తున్నారు. ఇంకంటే పూర్ణావధికి గురువు ఉండాలి, ఆ గురువు చేతస్సిన వాడే ఉండాలి. నాకు ఎంత చేతస్సు అనేది ఎన్ని ఫలితాలు బట్టి తెలుస్తాయి ఇంకట. కానీ వేగి వేయించినా పూర్ణావధి, ఆహారం తీసుకోకుండా యజ్ఞస్థలాన్ని వదిలితే పూర్ణావధి ఫలితాలు ఉండవు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఓపికగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది వరకు చెప్పేవాడిని కాదు, ఎందుకు చెప్పేవాడిని కాదు అంటే వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా దొరికిపోతున్నారు పేపర్ అంతా. అంటే ఇద్దరు తప్పు చేస్తే అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ ఉదయిస్తున్నటువంటి సూర్యుడు దాంట్లో భారతదేశము ఏ విధంగా ప్రముఖ పాత్ర తీసుకోబోతుందో అర్థం చేసుకోండి. భారతదేశం యొక్క ఏకైక ప్రపంచానికి అందజేయవలసినటువంటి బాధ్యత ఏమిటి అంటే గురుతత్వము. గురువు అనేటటువంటి వాడు భారతదేశానికి మాత్రమే సంతము, టీచర్స్ లేరు. డబ్బు ఇచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకునేటటువంటి గురువులు భారతీయ గురువులు కాదు. భారతీయ గురువుకి 3 లక్షణాలు ఉంటాయి: సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. ఈ 3 ఉంటాయి. టెస్ట్ చేసుకోండి మీ గురువుల్ని. ఎవరినైనా గురువుగా మీరు స్వీకరించే ముందు ఈ 3 లక్షణాలు అతను ఉన్నాయో లేవో మీరు చూసుకోవాలి. ఏమేమి ఉండాలి? అక్కడికి సర్వజ్ఞత్వం ఉండాలి, అంతా తెలియాలి. మీ గురించి మొత్తం తెలియాలి. రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరగబోతుందో మొత్తం తెలియాలి. అందులో మీరు ఏం చేయాలో తెలియాలి. సర్వజ్ఞత్వం. రెండోదేంటి? సర్వసమర్థత. మిమ్మల్ని ఆ స్థాయికి ఎత్తగలిగేటటువంటి సాధనా విధానం చెప్పగలిగేటటువంటి వ్యక్తి అయి ఉండాలి. రెండోది సర్వవ్యాపకం. మూడోది సర్వవ్యాపకం. అన్ని చోట్ల తానే ఉన్నాడా అనేటటువంటి ఒక పరిస్థితి కలగజేసేది. ఈ పరిస్థితి కలగజేసినటువంటి మొట్టమొదటి గురువు ఎవరు అంటే హనుమంతుడు. శ్వేతాయుగంలో హనుమంతుడు ఈ మొట్టమొదటి లక్షణం కలగజేశాడు. అంచేత రామాయణం మనం మొత్తం చదువుతున్నప్పుడు హనుమంతుడి యొక్క ఈ గురుతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అతని గురువు, గురువు అవడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చెప్పేవాడు గురువు కాదు, ఆచరించి చూపించేవాడు గురువు. హనుమంతుడు తన ఆచరణతో చూపించాడు ఎలా జీవించాలి. ఒకసారి రాముడు హనుమంతుడిని అడిగాడు, ఇంతకీ హనుమంతుడు ఎవరిని అని నవ్వుతాలుగా అడిగాడు. కానీ హనుమంతుడు మాత్రమే నవ్వుతాలుగా జవాబు ఇవ్వలేదు. ఏమని జవాబు చెప్పాడు అంటే, భౌతిక జగత్తులో నా శరీరం నీ యొక్క దాసుడు, దాసోహం కోసలేంద్రస్య, నేను దాసుణ్ణి. ఇంకో విధంగా చూస్తే నువ్వు పరమాత్మవే, నేను జీవాత్మ. జీవాత్మ పరమాత్మ అంటే అర్థం ఏంటి? జీవాత్మ పరమాత్మ ఉంటే గత జీవించలేదు. ఎలా అర్థం చేసుకోండి? ఇప్పుడు మనము భగవంతుల మీద ఆధారపడి జీవించటం లేదు, అవునో కాదు చూసుకోండి. ఓ పరమాత్మ ఉన్నాడు, ఓ భగవంతుడు ఉన్నాడు. ఈ సృష్టినంతా కూడా ఒక సర్వశక్తిమంతమైనటువంటి ఈశ్వరుడు శాసిస్తున్నాడు అని మనం నోటుతో చెప్తున్నాం. కానీ ఆ భావం లేదు మనలో. భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భయం లేదు, భక్తి లేదు. ఉందా? ఇలాంటి వాడు దాసుడు. డబ్బు ఇస్తాడు, ఇచ్చిన డబ్బుకి సేవ చేస్తాడు. మనం ఒక విధంగా దాసులము. ఎవరికి దాసులము? ఇంద్రియాలకు దాసులము. హవనం జరుగుతుంది, మంటలు వస్తున్నాయి, వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి, మాస్టారు నేను చూసుకోలేము. కర్మ తపస్సు అంటే ఏమిటి? సుఖంగా ఉంటే తపస్సు అంటామంటారు. తపస్సు అంటే అర్థం ఏంటి? కసరాలు. కసేపు యజ్ఞభూములో కూర్చోలేనటువంటి మనము ఇంద్రియాలకి దాసులం కాక దేనికి దాసులం? కావాలనే నేను ఎక్కువసేపు కూర్చోబెట్టా, ఎంతసేపు కూర్చుంటే అంత మంచిది యజ్ఞభూములో. పొగ కాదు అది యజ్ఞభూమం. తేడా ఉంది. 1,25,00,000 గాయత్రి, హనుమత్ గాయత్రి మంత్ర జప సాధకుల ద్వారా వేసినటువంటి ఆ పొడి ఏమనుకుంటున్నారు మీరు? అందుకని కూర్చోబెట్టా ఈ వాతావరణంలో, పారిపోతే ఎంత యజ్ఞం అయిపోయిందని. ఈ వాతావరణంలో ఎంతసేపు కూర్చుంటే అంత మంచిది. ఎంత మంచి మాట వింటే అంత మంచిది వేరే విషయం. కానీ యజ్ఞం అయిపోయింది కదా అని మీరు పారిపోయారనుకోండి, ఫలితాలు ఏం వస్తాయి మీకు? అందులో 1,25,00,000 హనుమత్ గాయత్రి రోజు రోజు జరుగుతుందా? యజ్ఞ కుండీలు రోజు రోజు అమరిస్తా ఉన్నాం. దాన్ని ఎంత ఉపయోగించుకోవాలి అని ఆలోచించుకోవాలి తప్ప ఎప్పుడు పోదామా టైం అయిపోయింది టీవీ సీరియల్ ఇవాళ చాలా ముఖ్యమైనది మంత్రైపీసీ ఈయన కూర్చోబెట్టించాడు ఏం ఇస్తుందా టీవీ సీరియల్ మీకు ఏమి కానీ ఇదో ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇస్తున్నాను స్త్రీలని కోరిక ఉండదు ఇక్కడ ఏమనుకుంటున్నారు భగవంతుడి యొక్క సామర్థ్యాన్ని మీ బట్టాబట్టా కోరికలు మీరంటుంటారు చాలా గొప్ప కోరికలు అమ్మో అని భగవంతుడికి నవ్వుతుంది ఈ పృథ్వీగ్రహం భగవంతుని సృష్టిలో ఎన్నో ఉంటుందో మీరు ఊహించుకోండి పృథ్వీగ్రహం సంగతి మాట్లాడుతున్నాను పాలకుంతల దగ్గర నుంచే 25 కోట్ల సూర్యగ్రహాలు సూర్యమండలాలు ఉన్నాయని ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు వాళ్ళ టెలిస్కోప్ తో చూసి అంతే ఉన్నాయని అనుకుంటున్నారు టెలిస్కోప్ పవర్ పెంచుకుంటే ఇంకా కనిపిస్తాయి అంత విశాలమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి ఈశ్వరుడి యొక్క సృష్టిలో పృథ్వీగ్రహం ఎంత ఆ పృథ్వీగ్రహంలో భారతదేశం ఎంత ఆ భారతదేశంలో అమలాపురం ఎంత ఆ అమలాపురంలో మీరెంత మీ కోరికలు ఎంత అంతేకాదు చాలా మంది అంటారు మాస్టర్ మీకు తెలియదు మా కోరిక డాక్టర్ ఇంపాసిబుల్ అన్నారు ఆ డాక్టర్ ఎంత అంటే ఆ డాక్టర్ ఎంత ఎందుకు నేను అంటాను అంటే మే 5వ తారీఖున నాకు హార్ట్ అటాక్ వచ్చింది గుండె ఆగిపోయింది పోయాను అన్నారు సరికైన హాస్పిటల్ తీసుకెళ్ళారు 2 సెకండ్లు గుచ్చారు అదేంటో నాకు తెలియదు గుచ్చారు లోపల గుచ్చారు ఏమన్నారంటే 3 నెలల వరకు అసలు నేను కాలు అలా కడపకూడదన్న ఏమైనా ఈగ వాళ్ళకే నేనేం చేస్తాను కడపకూడదమ్మో చచ్చిపోతా ఉన్నారు ఆగస్ట్ 5న వాళ్ళు ఏమన్నారంటే అసలు ఇంకా నేను కదలకూడదని మీ హార్ట్ పని అయిపోయింది మీరు నోరు ఇచ్చి మాట్లాడారు పాపం డాక్టర్ అలా చెప్పాడు నేనంటే ఏం చెప్పాడు అసలైనా ఏం చెప్పాడంటే డాక్టర్ మీ గుండె పని అయిపోయింది తిరగాలనుకోండి మంచం మీద నుంచి జల్ పెట్టుకోండి జల్ పెట్టండి ఎవరో వస్తారు వాళ్ళు పెట్టుకుంటూ వస్తాడు అర్ధరాత్రి వంటగంటకి నేను జల్ దొక్కారనుకోండి పెట్టుకుంటూ వస్తాడు అంతే కదా అందరూ పాటు చేశాడు ఇది ఎప్పుడు పోతాడేమో సరే వాడికి పాల్చిందండి మరి బాత్రూమ్కి దానికి వెళ్ళాలంటే వెళ్ళకూడదు నా పరిస్థితి చూడండి వాళ్ళు చెప్పింది నేను ఆగేస్తాను చేయను సార్ మీరు వాటంతా సార్ అలా పడిపోతే మీ శరీరం నుంచి ఈ దున్నపోతుంది అది చూసారా నుంచి ఎక్కడైతే వాటికి అలా ఉందో అలా పాస్ చేయాలి అలా వెళ్ళాలి తప్ప మీరు బాత్రూమ్కి వెళ్ళారనుకోండి మీరు అన్నారనుకోండి మీ ముందు అయిపోతుంది బాత్రూమ్కి తలుపులు క్లీన్ చేయండి ఇది చెప్పింది వాళ్ళు ఓ అన్నాను నేను తిరుగుతా గట్టిగానే మాట్లాడతా రోజుకి 3 చోట్ల మాట్లాడతా మెట్లు ఎక్కుతా బాగా ఉన్నాను అనుకున్నా కదా ఇది ఎక్కడ డిసెన్ జరిగింది వాళ్ళు చెప్పింది ఎప్పుడు ఆగస్టు ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు వాళ్ళు చెప్పినది చేయటం లేదు ఏది చేయటం లేదు ఇంకా మా వాళ్ళని అప్పుడప్పుడు వాళ్ళకి దుఃఖిస్తూ ఉంటుంది మా దగ్గర దుఃఖి కాదు వాళ్ళది వాళ్ళకి పడిపోవాలని చెప్పినప్పుడు వాళ్ళకి పని చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళకి దుఃఖిస్తుంది నాకు హాస్టల్ ఉంది మాస్టారు మీరు పడుకోండి ఎందుకు వాళ్ళ కోసం లేదు అర్థమైందా అంటే డాక్టర్ తప్పు చెప్పాను నేను అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ నేను డాక్టర్లని కించపరచటం వాళ్ళు సరైన చదువు వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అది చెప్తున్నారు మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే గురువులు ఏదైనా చేయగలరు ప్రాణం పోతే ప్రాణం చేయగలరు అనేక ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలా ప్రాణం పొందినటువంటి హనుమంతుడి యొక్క సంజీవిని పర్వతం దానికి ఉదాహరణ అంచేత ఈ గురువు యొక్క సాధనాత్మకమైనటువంటి జీవిత విధానంలో హనుమంతుడు రాముడికి ఏం చెప్పాడు చెప్తే ఇది చెప్తున్నారు నేను దాసోహం కోసలేంద్రస్య మొట్టమొదటి మనం ఆ రాముడికి హనుమంతుడు ఎలా దాస్యం చేశాడు మరి తెలీదు అతన్ని కాచిపోతాం మనం హనుమంతుడు ఏం చేశాడో అది చేద్దాం ఏం చేశాడు రాముడు యొక్క సేవ చేశాడు ఏ స్థితికి వెళ్ళాలి రామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరూ పంచుకుంటున్నారు ఏం పంచుకుంటున్నారు ఎవరు ఏ పని చేయాలి ఎవరు ఏ పని చేయాలి పంచుకుంటున్నారు నీ కళ్ళు పంచుకుంటున్నప్పుడు హరిముఖ సంగతి అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా మన కార్యకర్తలు వాళ్ళు అందరూ చాలా పనిచేస్తున్న వాళ్ళని మనం గుర్తుంచుకోం కదా. హనుమంతుడికి ఏ పని లేదు. రామ్మోహన్ గారికి లిస్ట్ చూపించారు, జాంబవంతుడు ఈ పని చేస్తాడండి, నలుడు ఈ పని చేస్తాడండి, భరతుడు ఈ పని చేస్తాడండి, అందరికీ పనులు ఉన్నాయి. లిస్ట్ లో హనుమంతుడి పేరు లేదు. మరి రామ్మోహన్ గారికి ఒప్పుకోలేదా మా హనుమ ఎక్కడా నాలుగు పెడుతున్నారు. ఈ నాలుగు పెట్టుకోవటం ఎలా ఉంటుందో నా అనుభవం చెప్తాను. గత 22 ఏళ్ల నుంచి నేను ఇలాగ మాట్లాడుతూనే ఉన్నాను. కొన్ని చిన్న మీటింగ్స్ ఉంటాయి, కొన్ని పెద్ద మీటింగ్స్ ఉంటాయి. ప్రతిసారి నేనేం చెప్తానంటే కరెంటు పోవచ్చు బాబు, ఓ బ్యాటరీ కూడా రెడీగా పక్కన పెట్టుకోండి, అన్ని ఏర్పాట్లు చేస్తారు వాళ్ళు, మైక్ ఏర్పాట్లు కరెక్ట్ చేయాలి. అసలు ముఖ్యంగా ఏది ఉండాలి కరెక్ట్ గా, ఇక్కడ కరెక్ట్ గా నేను వినండి. ఇక్కడ సంగతి నేను చెప్పగల అనుభవం సంగతి చెప్తున్నా. చాలా చోట్ల నేను చూసేది ఏంటంటే ఎక్కడికి పోయింది, పోయింది మాస్టర్ అంటే నాకు తెలియదు కరెంట్ పోయింది. మొన్న చెప్పాను మైక్ ఎందుకు పని చేయడం ఏంటంటే మాస్టర్ కరెంట్ పోయింది. ఆహా కరెంట్ పోయింది ఏం చేయాలి, ఏం చేస్తాం మాస్టర్ కరెంట్ వచ్చేటువంటి వాళ్ళు. మీరు అందుకు సేవ కాదు, సేవ అంటే ఎలా చెయ్యాలి, మీరు జరగబోయేటువంటి విఘ్నాలకి మీరు ఎలాగ ప్రత్యామ్నాయం తీసుకోవాలి. అంటే ఒక చోట మీటింగ్ లో ఇలా కరెంట్ పోయిందంటే మీరు ప్రత్యామ్నాయం ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు అని అడిగారు. మన జవాబు ఏమిటి చెప్తాను, మీ ఊళ్ళో కరెంట్ పోతండి, మీ టైం కరెంట్ పెట్టిపోతుందా మీకు చెప్పి. అంటే దాస్య ఎలా చేయాలో దానికి దానిని చెప్తున్నాను. పని ఆడకూడదు భూమి యొక్క పని, ఎలాగైనా గురువు యొక్క పని ఆడుకోవడం అన్నప్పుడు గురువే స్వయంగా బాగుంది ఈ పని చెయ్యి. ఖచ్చితంగా మైక్ అరేంజ్మెంట్ ఉండాలి అని నేను ప్రతి చోట చెప్తాను. మైక్ అరేంజ్ చేస్తారు, బ్యాటరీ అరేంజ్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి కరెంట్ లేదు, ఊళ్ళో బ్యాటరీ ఉంది కనుక పనిచేస్తాను అనుకుంటాను నేను జనరేటర్ మీద కదా. హనుమంతుడికి 12 ఇంతకీ దంత ఎందువల్ల వస్తుంది అంటే హనుమంతుడికి 12 రాముడు చూసుకున్నాడు. మరి మా హనుమానికి 12 అంటే వశిష్ఠుడు తెలిసాడు. కిటిక వేసే పని ఏంటి అంటే ఆవరింత వచ్చినప్పుడు కిటిక వేసుకోండి. గుర్తుంచుకోండి మీరు కూడా, ఆవరింత వస్తే కిటికలు వేసుకు తీరాలి. ఎందుకు వేసుకు తీరాలి అది మీకు సాధన క్యాంపుల్లో చెప్తాను, అకౌంట్లకి ఏం చెప్పండి. ఇంకైతే నేను ఇంట్రెస్ట్లో లేదో నాకు ఇంకా ఇచ్చారు. నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా 5 రోజుల పాటు పొద్దున్న సాయంత్రం రాత్రి ఒకే చోట మనం అందరం సాధుకరం ఉండి ఈ విషయాలు, ఈ ఎగ్గుండాలు, ఈ ఇచికలు, ఈ దీపాలు, ఈ అగ్రస్తులు ఎలా తీసుకోవాలో ఉపయోగించుకోవాలో చెప్తాను. అందులో ఏం చెప్తాను, మీకు నిద్ర వచ్చినప్పుడు ఆలోచిస్తే కిటికలు ఎలా తీసుకోవాలో కూడా చెప్తారు. సరే ఎప్పుడు కిటికీ వెళ్ళాలి, ఆలోచించ వస్తే వెళ్ళాలి. సరే హనుమంతుడిని చెప్పాడు ఆయన రాముడికి ఆలోచించ వస్తే మీరు సిటీకి వెళ్ళి అంటే మీకు అంతకంటే పెద్ద పని లేదు అండి, నాకు ఆ పని చెప్తారా అనే రైట్ అండి అని పైకెక్కేది. పైకెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు హనుమంతుడికి పెద్ద ప్రాబ్లం వచ్చింది, రాముడికి ఆనందం వచ్చింది అని తనకు ఎలా తెలుస్తుంది. తెలిసాక ఏం చేయాలి, తను వెళ్ళి సిటీ వెళ్ళాలి. అప్పుడు సిటీకే కదా లేదు, నేను సిటీ వేస్తూ కూర్చుంటాను. ఇక్కడ రాముడు వాళ్ళు నోట్ చేసేసారు, మరి హనుమంతుడు సిటీకి వేస్తే నోట్ చేయాలి. ఇంకా ఎవరు మూత పట్టాలి. హనుమంతుడు ఎక్కడో పైన కూర్చుంది ఆ కోటలో, ఆ గుజ్జులు ఉంటాయి కదా, ఆ కోటలో ఎక్కడో కూర్చున్నాడు. అష్టమాన దీపాకృతిలో ఉన్నాడు కదా, అక్కడ పైన కూర్చున్నాడు. ఇక్కడ వేస్తూ ఉన్నాడు రాముడు నోరు మొయ్యి, నోరు మొయ్యి అంటే మాట్లాడక భోజనం చేసా ఎట్లా ఎట్లా అంటే ఆ సంగతి వచ్చి రాజు వైద్యులు పిలిచారు. రాజు వైద్యులు అందరూ పిలిచాక మాలికి ఎందుకు నోరు పెట్టాడో తెలీదు, నోరు మొయ్యమంటే వీడు. అప్పుడు వచ్చేస్తుంది తెలిస్తే చెప్పాడు, నేనేం చెప్పాడయా ఇదంతా కూడా విదేశీ హస్తం, ఏ పని జరిగినా ఎందువల్ల జరుగుతుంది, విదేశీ హస్తం వల్ల జరిగినట్టే మన దేశంలో ఇదంతా ఎందువల్ల జరుగుతుంది, హనుమంతుడి స్థితి వల్ల జరుగుతుంది, అతను ప్రాబ్లం అది అన్నది. సేవ అలా చేయాలి. గురువుకి మీరు ఆ లెవెల్లో సేవ చేయాలి. ఏ పని ఎక్కడ పెట్టినా ఆ పని యొక్క ప్రభావం గురువు మీద పడుతుంది అన్న ధ్యాస ఉండాలి. చిన్న పని కదా చెట్టుకని వేసాం, చిన్న పని వేస్తున్నాం, ఏమైంది అది అక్కడ రాముల వారి నోరు పని ఆగిపోయింది. భావం అర్థమైనా ఎందుకు చెప్తున్నాను, మీరందరి దృష్టి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు దృష్టి ఎలా ఉండాలి అంటే, నేను చేస్తున్నటువంటి పని నేను ఏ గురువు పేరు మీద చేస్తున్నానో ఆ గురువు మీద ప్రతిబింబిస్తుంది. నేను చాలా జాగ్రత్తగా ఆ పని చేయాలని, అంత చిన్న పని అయినా చిటిక వేసేటటువంటి పని అయినా కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తాననుకోవడం ఎందుకేదో, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ చిన్న పని కూడా చివరికి ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది, గురువు మీద ప్రభావం చూపిస్తుంది. అది గురించి మీరు చేస్తే జీవాత్మ అవుతాయి, చాకరీగా చేస్తే దాసులు అవుతాయి. చాలా అర్థమైన జీవాత్మకి పరమాత్మకి అంతేత హనుమంతుని అడిగేది రాముడు నువ్వు ఎవరు అని అంటే, మామూలుగా చూసుకుంటే నేను దాసుని శారీరకంగా, భావపరంగా చూసుకుంటే జీవాత్మ నేను చేసిన ప్రతి పని కూడా మీ మీదకి ప్రభావం చూపిస్తుంది. కానీ నేను నీ అంత శక్తివంతుణ్ణి కాదు, నీ మీద ప్రతి ఆధారపడి జీవిస్తున్నటువంటి వాడిని. కానీ సత్తారూపంగా వాస్తవికంగా చూసుకుంటే రామా నీకు నాకు తేడా లేదు అన్నాడు. మూడు లెవెల్స్ లో మన ఈ సాధన జరుగుతుంది. ఏ సాధనైనా హనుమత్ సాధనే కాదు, హరిగారు సాధన చేస్తారు అనుకోండి. దాసుడిగా రామకృష్ణ పరమహంస ఏం చేశాడు, ఇచ్చాడు అమ్మా ఒక రోజు గడిచిపోయింది, ఇంకో రోజు గడిచిపోయింది, నీ దర్శనం కలగలేదు, మిల్లి మిల్లిగా మిల్లి మిల్లిగా భావ కలిపి వచ్చింది, అమ్మ కనిపించటం మొదలెట్టింది, కనిపించకుండా ఉండటం మొదలెట్టింది, కనిపిస్తుంది కనిపించదు, కనిపిస్తుంది కనిపించదు. ఇదేంటే భక్తులు లేరు దేవత లేరు. తర్వాత ఏమైపోయాడు ఆయన, స్వయంగా అమ్మగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు, మధురా బాబు దక్షిణేశ్వర్, దక్షిణేశ్వర్ అంటే రామకృష్ణ పరమహంస గంగానది ఒకటి ఉండేటువంటి ఆశ్రమంలో ఉన్న గది పేరు, ఆ ఏరియా పేరు. దక్షిణేశ్వర్ లో డాబా మీద రామకృష్ణ పరమహంస చేతులు వెనక్కి పెట్టుకుని సాయంత్రం పూట ప్రచారం చేస్తున్నాడు. మధురా బాబు ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు, అందుకే చెప్తున్నాడు. కాదు సడన్ గా మధురా బాబుకి ఏం దర్శనం ఏంటి అంటే, ఇలా వెళ్తున్నప్పుడు ఆయన రామకృష్ణ పరమహంసగా కనిపిస్తున్నాడు, అలా వస్తూ ఉంటే కాళీమాతగా కనిపిస్తున్నాడు. అంటే రామకృష్ణ పరమహంసకి కాళికామాతకి తేడా. ఈ మూడు స్థితులు మనకి వస్తాయి సాధనలు. ఈ మూడు స్థితులు మనకి చేకూర్చేటటువంటి ప్రక్రియ గురువు ద్వారా, సంస్కారాల ద్వారా మనకి అందజేయబడతాయి. ఇక్కడ సంస్కారాలు కొంతమంది వచ్చినట్టున్నారు, ఎవరు వాళ్ళు కరెక్టే, ఇప్పటికీ పట్టగండి నువ్వు కూడా సంస్కారాల వాళ్ళు చూసేందుకు. సంస్కారం అంటే అర్థం లేదు మీకు, అంటే మాస్టర్ ఏదో చెప్తున్నారు అనుకున్నారు, మీ గురించే చెప్తున్నారు సంస్కారాల గురించి. సంస్కారాలు ఏం చేస్తాయి అర్థమంటే చూసారు, మొదటి గురువు యొక్క క్యారెక్టర్గా మొదలెడతాడు, మిల్లి మిల్లిగా గురువు యొక్క జీవాత్మగా మారుతాడు, మిల్లిగా ఏమవుతాడు గురువుగా మారిపోతాడు. ఈ మూడు స్థితులు, ఈ మూడు వినిపిస్తుందా అందరికీ, వినిపిస్తుందా? ఓకే, ఈ సంస్కారాలలో 16 సంస్కారాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఈ అమలాపురం కేంద్రం నుంచి ఈ 16 సంస్కారాలను ఆచరించి పాటించగలిగేటటువంటి భారతీయ యువతను నేర్పించగలుగుతామని ఆశిస్తున్నాను. దానికి మీరు స్టార్టింగ్ పాయింట్ ఏమిటి, ఈ సంస్కారాలు గర్భాధార సంస్కారాలతో మొదలవుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. గర్భాధార సంస్కారము అంటే ఏంటి అంటే, స్త్రీ పురుషులు కలిస్తే ఆ మొదటి కలిసిలోనే వాళ్ళకు కావలసినటువంటి పిల్లవాడు పుట్టాలి. కానీ రెండోసారి మూడోసారి కలిసినంటే ఏముంది, అందుకని మూడుసారి నిర్ణయించబడుతుండాలి. ఇప్పుడు మర్చిపోయాం మనం, అంటే ఇంద్రియాలకి దాక్ష ప్రవృత్తిగానే ఉంది తప్ప అది సంస్కార ప్రవృత్తిగా లేదు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ సంస్కారాలన్నీ కూడా ఈ 12 లేదు, 5 దీపాలు 5 అదృష్టంతో నేర్పిస్తాం మీకు. అందుకనే మీరు మీ ఇంట్లో పెట్టుకోండి అంటున్నాం. డాక్టర్ అయినటువంటి వాడు స్టెటోస్కోప్ బీపీ అనేటువంటి ఉండాలి కదా, ఇంజనీర్ అయినటువంటి అర్థీ స్కేను ఆ కొలబద్ద ఉండాలి కదా. అదేవిధంగా ఈ భారతీయ సంస్కృతిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఇంట్లో కూడా యజ్ఞకుండాలు ఉండాలి. ఈనాడు పురాతన కాలంలో చేసేటటువంటి యజ్ఞకుండాలు పక్కన ఆవును కట్టుకుని ఒక గోచాన ఉండే ఒక వెళ్ళి గోవులు ఉన్నటువంటి ఆశ్రమాలు మాత్రం మనకు లేవు. దానికి ప్రత్యామ్నాయంగా హిమాలయాలలో ఉన్నటువంటి ఋషులు ఈ ప్రత్యామ్నాయాన్ని సూచించారు. ఇది హిమాలయాలలో శంబళ అనేటటువంటి ఒక గ్రామము ఉన్నది. ఆ గ్రామంలో కనీసము ఆయు అంటే ఆ గ్రామంలో నౌకరీ చేస్తూ ఏమంటారు దాన్ని కసువు నూకుతో చుట్టూ ఊరుస్తూ ఉండేటటువంటి ఎందుకు పనికిరానటువంటి ఒక అతి మామూలు వ్యక్తి యొక్క ఆయు 20,000 సంవత్సరాలు. అతి సాధారణ వ్యక్తి యొక్క ఆయు 20,000 సంవత్సరాలు. చాలా ఎక్కువ ఆయు ఎవరికున్నది అంటే హనుమంతుడు ఉంది. హనుమంతుడు అక్కడ ఉన్నాడు కలిపి సశరీరముగా చిరంజీవి ఆయన హనుమంతుడు స్థాపించినటువంటి ఆ పదవిలో అది హిమాలయాలలో. అక్కడ అతి చిన్న వయస్సు ఉన్నటువంటి వాడు అంటే అక్కడ బచ్చాగాడు అనమాట. తల్లి ఒడిలో ఆడుకునేటటువంటి బచ్చాగాడి వయస్సు ఎంత అంటే 20,000 సంవత్సరాలు. అక్కడ నుంచి వచ్చింది ఆదేశం. అక్కడ నుంచి వస్తూ ఉంటాయి అన్ని ఆదేశాలు కూడా. అన్ని ఆదేశాలు అన్న మాట నేను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎవడు ఎంపీ అవ్వాలో, ఎవడు ఎమ్మెల్యే అవ్వాలో, ఎవడు చీఫ్ మినిస్టర్ అవ్వాలో, ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలో, ఏ దేశంలో ఎక్కడ భూకంపం రావాలో, ఎక్కడ వర్షాలు కురిసి అక్కడ అనావృష్టి అయిపోయి ఎండిపోవడం జరగాలో, అంటే వర్షం ఎక్కడ కురవాలో కూడా వాళ్ళు నిర్ణయిస్తారు, ఎక్కడ అనావృష్టి వచ్చి ఎండిపోవాలన్నది కూడా ఆ కేంద్రం నుంచే వస్తుంది. నా కోరిక ఏంటి అంటే నాకు సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా 5 ఏళ్ల లోపల ఆ గ్రామానికి చెంది అక్కడికి వెళ్ళగలిగే స్థితికి మీరు రావాలి. నేను చెప్తే వెళ్ళలేదు, మీరు చదువుకుంటే వెళ్ళలేదు. మీరందరూ ఫలానా కంపెనీలు ఇంజనీర్లుగా ఉండాలి అంటే నేను కోరుకుంటే ఉన్నాను. నేనేం చేయాలి, మీకు చదువు చెప్పాలి, ఆ శంబళ గ్రామానికి ఎలా వెళ్ళాలి.
డబ్బులు ఇవ్వకుండా,
ఒకటి డబ్బులు ఇవ్వకుండా ఇటుకని పట్టుకెళ్ళిపోవటం అన్నది దొంగతనం చేయటం, దారి దోపిడీ చేయటం లాంటిది. కొంచెం మీకు పద్ధతి తెలియాలి. ఇందాక నేను చెప్పాను ఒక విశాలమైనటువంటి నమ్మకంతో కూడినటువంటి సంస్థగా ఏర్పడుతోంది కనుక ఎగ్జెక్కుండా అంతా
అన్ని పట్టుకలు కూడా
ఆహా ఒకటిగా రెండింటి వెళ్ళిపోతారమ్మా. నేను పెళ్లి చేసుకుంటాను, అంతేత 10 లక్షలు ఖరీదు పెట్టి మొగుడిని కొనలేను, అంతేత మొగుడు చిటికని నేను తీసుకుంటాను, లేకపోతే మొగుడు తల తీసేసుకుని ఆ తలతో పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి మూలకత్వము అది బుద్ధిహీనులుగా ప్రవర్తించకండి. ఎప్పుడు మీరు మూలకత్వం నుంచి బయటపడతారు? ఒకటి తీసుకెళ్తామండి, అండి మీకు డబ్బు ఉంటే 25 రూపాయలు తీసుకెళ్ళండి, డబ్బు లేకపోతే ఆ 25 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కోండి. అంతేగా 25 రూపాయలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ? వేస్తారు హార్ట్ అటాక్ వచ్చి సత్తాను కనుకంటే 1 లక్ష రూపాయలు గుమ్మరించుకుంటారు. మీ జీవితాలు బాగుపడతాయి. భారతీయ సంస్కృతి అభివృద్ధి చెందుతుంది. చిరంజీవిత్వం వస్తుంది. ఎక్కకుండా దొరికినంటే ఇంటి బేరాదిదే. ఎవరు కూడా దయచేసి గురువుల యొక్క శాపానికి గురు కాకండి. అది చాలా చాలా తప్పు పని. ఇస్తే డబ్బు ఇచ్చి తీసుకెళ్ళండి, ముక్క ముక్కలు చెయ్యకండి. ఇస్తే 12 ఇటుకలు తీసుకెళ్ళండి, లేకపోతే మానేయండి. ఒక ఇటుకి తీసుకెళ్తామంటే అర్థమైందో తెలుసా? చచ్చిన వాడి యొక్క గుర్తింపులో పెట్టుకుంటాం మనం. సజీవమైనటువంటి ఎదుర్కొండ కావాలా మీకు? నిర్జీవమైనటువంటి ఇటుక కావాలా? ఇంకా ముందుకత్వం అది ఉన్నారా అందరూ? కానీ అందరూ ఎదుర్కొండ తీసుకెళ్ళండి. ముఖ్యంగా కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు ఎదుర్కొండను తీసుకెళ్ళలేకపోతే 25 రూపాయలు తెచ్చి ఎదుర్కొండాలని మీ ఇంట్లో పెట్టలేనటువంటి వాళ్ళు మీకు కోరిక కోరుకునే హక్కు లేదు. అర్థమవుతుందా? ఏంటి మేము కోరికలు కోరుకునే ఓ డాక్టర్ దగ్గరికి మామూలుగా వెళ్తే 100 రూపాయలు ఇచ్చుకోండి. అదనంగానే తీసుకోండి, 30 రూపాయలు తీసుకోండి, ఇది నాకు చూపించి కాదు. 30 రూపాయల కంటే తక్కువ నేను ఒప్పుకోను, ఇది గురువు యొక్క జాతనం. ఏం రిటైన్ ఇచ్చిన ఇస్తున్నారా ఇంటి వాళ్ళు? మీకు సిగ్గు లేదు అసలు ధ్యానం అవటానికి? అమూల్యమైనటువంటి ఎక్కిపోండి, రూపాయి పావులా కావాలా మీకు? సినిమా టికెట్ 50 రూపాయలు కొంటారా? అది కూడా 3 గంటల తర్వాత వేస్ట్. ఇది జీవితాంతం ఉండేది. వ్యాసాలేకండి, నేను చెప్పాను కదా, నేను మామూలు గురువుని కాదు. నా దగ్గరికి వస్తే మిమ్మల్ని తీర్చిదిద్దుతా, లేకపోతే మిమ్మల్ని కూడా కొట్టేస్తా. ముందు చెప్పండి, పంచిన పడుకోండి నాకేంటి, నన్ను ఉదరిస్తారేంటి? నా దగ్గరికి వచ్చి నా ధ్యానాన్ని నేను తీర్చుకుంటానేగా, నేను నాకేం చేయగలరు? జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయడానికి ప్రయత్నించకండి. ఇలాగే ఒకటను 12 మిలియన్ మేము పల్లెటూరులో పెట్టాము. పేరు చెప్పండి అంటే పేరు చెప్తే అక్కడ వాళ్ళు బాధపడతారు మా గురించి చెప్పేది మాట్లాడదు. ఒకడేం చేశాడు, 12 కేజీలు తీసుకువెళ్ళి తీసుకువెళ్ళిన తర్వాత 3 రోజులు తీసుకుని పెట్టేశాడు. ఏమైందిట? నెక్స్ట్ తక్కువ ఎందుకు తక్కుంటున్నాడు తెలియదు. తర్వాత ఒకటి చెప్పాడు, ఏమైనా ఏదైనా అనుభవం చేశామని. నేనేం అనుభవం చేయలేదే అండి, కాదు చేసుకుంటావు ఏదో అన్నాడు. ఇప్పుడు అప్పుడు వాడు చూసొచ్చింది, నేను డబ్బు ఇవ్వకుండా దొంగతనంగా ఎక్కి కొన్ని తీసుకెళ్ళాను. వాడు తీసుకొచ్చి ఇచ్చాడు తగ్గింది. ఇది బెదిరించడం మీకు చెప్పటంలే, లాగు అయ్యేటువంటి ప్రమాదంలో మీరు ఇచ్చుకున్నాను కూడా మీ అనుభవాన్ని చేయటం వల్ల నాకు ప్రమాదం వచ్చింది అని గుర్తించలేనటువంటి బుద్ధి జాత్యంతో తీరుస్తున్నారు. మీరు మీకు తప్పే తప్పనిపించకండే. ఇవాళ ఎన్టీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 50,000 రూపాయలు తీసుకుంటూ పట్టుకుంటారు. అంటే ఆయన ఏమంటుందంటే 55,000 రూపాయలు ఎన్టీ ఏంటి, ఎన్టీ 55,000 తీసుకుంటారండి. అంటే అర్థమైంది ఆ ఉద్దేశం ఏంటి, ఎన్టీ ఏంటి అంటే తీసుకోరు. మిగతా అది తప్పు స్టేట్మెంట్, పేపర్లో నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, అది నా చరిత్ర హీనత బట్ట బయట చేసుకోండి అనే బుద్ధి కూడా లేదు. ఇందుకు లేదంటే బుద్ధి లేదు. ఇంతేనా తీసుకెళ్ళండి అందరూ కూడా. ఆజ్ఞలు నేను ఎందుకంటే లేదు అంటే ఆజ్ఞ అంటే నేను ఇరుక్కుపోతాను, చేయకపోతే అదో ప్రమాదం. కానీ ఖచ్చితంగా నా సలహా, ఖచ్చితంగా మీరు ఎక్కకుండా తీసుకెళ్ళాలి. ఎంత ఇస్తే? 30 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళకి కలుగుదల తెలుసండి. అన్నీ ఇస్తారు, నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను కదా. మనం రహస్యంగా ఏం చెప్పడం లేదు, మన హనుమంతుడికి ఉపయోగపడుతుంది. ఎవరైనా 30 అంటే ఇలాక 20 అంటే అన్నారని అన్నారనుకోండి, 40 చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పింది చెప్పినట్టే చేయండి తప్ప మీరు మీ సమన్వయం తీసుకోకండి. ఇందాక చిటికే గురించి చెప్పండి, ఆ చిన్న పని రామోజీల ప్రభావం చూపిస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి పని చేయకపోతే ఖచ్చితంగా నా మీద ప్రభావం చూపిస్తుంది. నేను రాముడు వాడలాగే దయార్థన హృదయమే కాదు, ఖచ్చితంగా నేను అడుగుతున్నాను దాన్ని. అడ్డుకంటే తిరిగి మీరు ఎదుగుతున్నారు. డేంజర్ అది, నాకేం దయా దాక్షిణ్యం లేదు. నన్ను కొడతానంటే నేను ఉంటుంటానే ఇంటిలో చేసి నా ఫీల్డ్ నేను వేసేసుకుంటా. నా ఫీల్డ్ వేసుకుంటే మీరు చేసిన తప్పు పని మీరేసే ప్రతిబింబిస్తుంది. అంతేత చూచా తప్పకుండా చేయటం నేర్చుకోండి. అందుకు చెప్తున్నాను, సంస్కారాలలో మొదటి సంస్కారం మీకు ఏం రావాలి అంటే గురువు చెప్పింది చెప్పినట్టు చేయండి. అందులో మొట్టమొదటిది గర్భాధారణ సంస్కారం గురించి చెప్తున్నాను. పూర్వకాలంలో తల్లి గర్భంలోని విద్య నేర్పించేవారు. ఆయువు కర్మచ నిష్పంచ విద్య నిధనమేవచ ఈ రెండు కూడా తల్లి గర్భంలోనే శిశువుకి ఏర్పడతాయని శంకరాచార్యులు అని చెప్పారు. అది శంకరాచార్య 5 ఏంటైదు? ఆయువు ఎన్నేళ్ళు బతుకుతాడు, ఎన్నేళ్ళు బతుకుతాడు అన్నది ఏమి ఇష్టవచ్చినట్టు జీవిస్తూ కాదు. తాగు తాగిస్తాను, నేను విషం తాగిస్తాను, సిగరెట్లు తాగిస్తాను, తల్లి గర్భంలోనే రాసింది కదా నేను ఎన్నేళ్ళు బతుకుతాను అంటే, నువ్వు సక్రమంగా ఆహార విహారాలు తీసుకుంటే ఎన్నేళ్ళు బతుకుతావో తల్లి గర్భంలో రాయబడుతుంది. గర్భాధార సంస్కారంలో ఈ 5 నేర్పాలి పురోహితుడు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పాలి మీకు. ఆ విజయలక్ష్మి పెట్టాడు. ఆయుహు ఎన్నేడు బతుకుతాడు, కర్మ ఎలాంటి పని చేస్తాడు అది కూడా తల్లి గర్భంలోనే నిర్ణయించబడుతుంది. విత్తము ఎంత ధనము సంపాదిస్తాడో అది కూడా తల్లి గర్భంలోనే ఉంటుంది. విద్య ఏ విధమైనటువంటి విద్య నేర్చుకుంటాడో అది తల్లి గర్భంలోనే ఉంటుంది. నిధనము ఎలా చచ్చిపోతాడో అది కూడా తల్లి గర్భంలోనే ఉంటుంది. నన్ను చాలా మంది అడిగారు మాస్టారు ఎలా చచ్చిపోతాడో ఎందుకు, ఎలా చచ్చిపోతే ఉంది చచ్చిపోతాడు కదా. ఒకరు చస్తాడు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏమన్నా ఉన్నాయా గొడవ వదిలింది బాబు, క్రీడ వదిలింది బాబు అంటే అదొక చావు. ఉదాహరణ ఏంటి, రావణాసురుడు హిరణ్య కసుకుడు వీళ్ళందరూ బతికి ఉండటంటే చచ్చిపోతే మనకి అని అనుకుంటాం, అదొక రకమైన చావు. ఇంకోళ్ళు అనామకమైనటువంటి చావు, వాళ్ళు ఉన్నా ఒకటే చచ్చిపోయి వాళ్ళు చచ్చిపోయే చచ్చారు ఎప్పుడు చచ్చిపోయింది ఐదేళ్ళు చచ్చి అంటే ఐదేళ్ళు అయిపోయినా కూడా వాడు కావాల్సిన ఎవరికి తెలియలేదు, తెలియాల్సిన అవసరం లేదు, తెలిసినా కూడా అహా చచ్చిపోయాడా అని అంటారు తప్ప అయ్యో పాపం కూడా అందరూ పాపం. ఒకవేళ అన్న మాట వచ్చే అంటారు తప్ప నిజంగా అయ్యో పాపం ఏముంది. ఒకటి పరమ నికృష్టమైనటువంటి కావు, రెండవది అనామకమైనటువంటి కావు, మూడవది కృష్ణుడు సిరి సాయడానికి వాళ్ళ శరీరం వదిలిపోయినటువంటి ప్రక్రియ. దాని శరీరం వదిలే వాళ్ళు సమాధి అంటారు, వాళ్ళ శరీరాలు ఎక్కడ ఉన్నాయో ఈనాడు కూడా అది ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. నిజం అంటే తేడా తెలిసిందా, ఎంత తేడా ఉందో చచ్చిపోతాడు. సాయి లాంటి వాళ్ళ శరీరం వదిలేస్తే అది పుణ్యక్షేత్రంగా మారిపోయింది. రావణాసురుడు లాంటి వాళ్ళు శరీరం వదిలేస్తే క్రీడా మెరగడైంది, మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళమ్మా. సరే మిగతా వాళ్ళ చావులు మామూలు చావు, ఎలా కట్టాడు వాళ్ళు అది కూడా తల్లి గర్భంలోనే రాసుకుంటుంది. ఈనాడు మన కుటుంబాల్లో వచ్చేటటువంటి అన్ని అవకాశాలకు కారణం ఏంటి అంటే ఈ శాస్త్రం మర్చిపోయాయి, ఈ జీవిత విధానం మర్చిపోయాయి. అందులో గర్భాధార సంస్కారం తర్వాత పురుషోమ సంస్కారాన్ని మూడో నెలలో ఒక విశేషమైనటువంటి సంస్కారం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మన కార్యకర్తలు నోట్ చేసుకోండి. నా కోరిక ఏంటి అంటే మన కుటుంబాలలో ఇవన్నీ రివైజ్ చేయండి, లేదు మంచిగా తిరిగి లాభం ఏంటి. ఆచరణలో నిల్లు నిల్లుగా పెడితే రాముడి టైం అప్పుడు అప్పుడు జరిగినంత నెలల్లో మనం సంస్కారాలు పెట్టుకోలేకపోవచ్చు, కానీ మనం మొదలెడితే మన తర్వాత తరం వాళ్ళు దానికి ఒక మంచి రూపం ఇవ్వగలుగుతారు కనుక ఈ సంస్కారాలను మళ్ళీ బయటకు తీయాలి. మనం గర్భాధార సంస్కారం తర్వాత పుంసవ సంస్కారం మూడో నెల మూడో రోజు జరుగుతుంది సాధారణంగా. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి శిరస్సు శరీరము అంగాలు అన్ని ఒక రూపు దారితీస్తాయి. అప్పుడు మీరు కావలసినటువంటి సెక్స్ నిర్ణయం అక్కడ చేసుకోవచ్చు. మీరు పుంసవ సంస్కారం అంటాం, పురుషు అంటే అబ్బాయి కావాలంటే అబ్బాయి పుడతాడు, అమ్మాయి కావాలంటే అమ్మాయి పుడుతుంది. ఆ సంస్కారాన్ని మీరు మూడో నెలలో చేయించాలి. ఈ పుంసవ సంస్కారం ఎక్కువైన తర్వాత ఈ పుంసవ సంస్కారం తర్వాత ఏడు నెలల వరకు అంటే పదో నెల వరకు పుంసవ సంస్కారంలో ఏ ఆహారం తల్లికి పెట్టారో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భాగవతంలో సదన మనం మన పుస్తకాలు భాగవతంలో దేవుడి గురించి ఏం చెప్పలేదు, దీని గురించి చెప్పలేదు. తల్లి కారణమైనటువంటి వస్తువుని తింటే, తల్లి బాధాకరమైనటువంటి వస్తువుని తింటే, తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండానికి పైన చర్మ ఏర్పడుతుంది, ఇంకా బయటకు వచ్చే ముందే ఏర్పడుతుంది. అంతేకాదు తిన్నటువంటి ఆ కారము ఆ పిల్లవాడి ఒంటి నిండా కారం పుచ్చినట్టు అవుతుంది. చూసుకోండి మీ తల్లి యొక్క ప్రేమ తెలియదు. చేసి తప్పులన్నీ మీరు ఎందుకు చేస్తారని మీకు తెలియదు, తెలిస్తే ఏ తల్లి అలా తెలియదు. ఎందుకు చేస్తుంది తన పిల్లవాడి కారం పుచ్చుందా. పులుపు వస్తువులు తింటే, పులుపు వస్తువులు తినాలని ఎక్కడి నుంచి వచ్చిందో నాన్నది భాగవతంగా మాత్రం లేదు. పులుపు వస్తువులు తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళని అడగండి, పులుపు వస్తువులు తింటే ఏమవుతుందో వాళ్ళు చెప్తారు. పాపం వాళ్ళు చెప్పారు, చూపిస్తారు, ఎలా చూపిస్తారు, బాధతో పొందుతారు, మంట వస్తుంది గుండెల్లో. మీ చిన్న వారికి గర్భంగా ఉన్నటువంటి శిశువుకి ఆ బాధ భాగవతం అందరూ చదవాలి. ఆ భాగవతాన్ని మనం మర్చిపోయి ఇదంతా తెలుసుకుంటున్నాం అమ్మా, తెలియక ఇదంతా తెలియక ఇదంతా చెప్పాలన్నా తెలియక అంటే మూడో నెల నుంచి ఏడో నెల వరకు మీరు ఏ విధమైనటువంటి ఆహారం తింటారో అటువంటి మానసిక స్థితి వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం మర్చిపోయాం ఆహారానికి మనస్థితి ఉన్నటువంటి సంబంధాన్ని. మనం మర్చిపోయాం ఇచ్చి వాళ్ళ ద్వారా నా పిల్లవాడు నా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు, నా అత్త నా మాట వింటలేదు, కొంచెం ఆహారం మార్చేస్తే అందరూ మీ మాట వింటారు. వినిపిస్తుందా? చాలా జాగ్రత్త వినిపించుకోండి, ఆహారం చాలా ముఖ్యం. హనుమత్ సాధన చేసుకున్నప్పుడు కౌలపాలు అరిసిపళ్ళు గాలేదు అంటే ఏమి ఉంటుంది అప్పాలు, ఇది హనుమత్ మానసిక స్థితికి చాలా దోహదం చేస్తాయి. అందుకు అది ప్రసాదంగా చెప్పారు. ఇప్పుడు ప్రసాదంగా తింటామంటే ఎంత తింటున్నారు? ఇంతకంటే ఏమవుతుంది? పడనాన్ని కూడా అడగకుండా అది మీ ఆహారం కాదు. హనుమత్ సాధన చేస్తున్నప్పుడు అది మీ ఆహారం అవ్వాలి. అలాగే 7 మాసాలలో అంటే 3వ నెల నుంచి బిడ్డ గర్భం నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఇంజనీర్ కావాలంటే ఏ ఆహారం తినాలి, డాక్టర్ కావాలంటే ఏ ఆహారం తినాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏ ఆహారం తినాలి, ఇది ఆయుర్వేదిక్ పుస్తకాలలో ప్రతిదీ చెప్పారు. ఉంగరాల చుట్టూ రావాలి అంటే ఏ ఆహారం తినాలి, నీటి రెండు పళ్ళు కావాలంటే ఏ ఆహారం తినాలి, అది ఒక పెద్ద సాధన మాతృత్వం. నువ్వు అద్భుతమైనటువంటి ప్రాణిని ప్రపంచానికి అందజేస్తున్నావు, అది అర్థం అవుతుందా? ఓ రాముణ్ణి అందజేయగలవు, ఓ కృష్ణుణ్ణి అందజేయగలవు, ఓ హిరణ్యకృష్ణుణ్ణి అందజేయగలవు, ఓ రావణాసురుణ్ణి అందజేయగలవు, ఓ ప్రహ్లాదుణ్ణి అందజేయగలవు. ఆహారాన్ని బట్టి ఆ రాక్షస కులంలోనే శక్తి, అక్కడే తల్లి గర్భంలో ఉన్నటువంటి శక్తి, నారదుడి ఆచరణంలో నారదుడు పెట్టిన ఆహారం తింటాం వల్ల ప్రహ్లాదుడు అయ్యాడు. ఆ రాక్షసుడు కాస్త ఎలాంటి ప్రహ్లాదుడు అయ్యాడు? హిరణ్యకశిపుడు లాంటి 3 లోకాలలో గెలవగలిగినటువంటి వ్యక్తి కూడా ఆ ఇదైన బాణుని చంపలేకపోయాడు. మీరు అదే అర్థం చేసుకోండి. ఆయు కర్మత విశ్వంచ ఆయువు చచ్చిపోయిన మనస్తారు, ఆరోగ్యం బాగులేని మనస్తారు, మీ చచ్చిదన వల్ల అది జరుగుతోంది. ఈ సంస్కారాలు మనం నేర్పాలి 3వ నెల నుంచి 10వ నెల వరకు. అతి సవ్యమైనటువంటి నొప్పి లేనటువంటి గ్యారంటీగా మీరు ముహూర్తం పెట్టుకుని ఫలానా టైంకి శిశువు బయటికి రావాలి అంటే వస్తుంది. కానీ ఇదంతా చేస్తే ఇది జన్మదిన సంస్కారం అవుతుంది. పుట్టినరోజు ఈ పుట్టినరోజు ఎలాంటి గ్రహాలు పైన ఉంటాయో అది ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సుఖమహేశ్వరం తల్లి గర్భం నుంచి 16 ఏళ్ళ వరకు బయటికి రాలే. ఇంతేంటంటే ఆయనకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడలే. అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడింది, ఇలా పుట్టాడు, జ్ఞాని అయ్యాడు, వెళ్ళిపోయాడు. అంత బాగా పుట్టిన రోజు పనిచేస్తుంది. మీకు ఉపయోగించుకోవడం వస్తే ఈ పుట్టినరోజుని ఎలా ఉపయోగించుకోవాలి? ఇవాళ ఉన్నారో జన్మదిన సంస్కారం అలా ఉందా? ఇంకా ఇది మీకు వర్తిస్తుంది. వెరీ గుడ్. ఈ జన్మదిన సంస్కారం జరిగినప్పుడు పుట్టినప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్పాను కదా, కరెక్ట్ గా నిర్ణయించుకుంది. తల్లి గర్భం నుంచి ఆ శిశువు బయటికి వస్తే సర్వజ్ఞానిగా వస్తాడు. సుఖమయస్సు జీవితం దానికి ప్రూఫ్, హనుమంతుడి జీవితం దానికి ప్రూఫ్. మరు జనాలు అతిథి గర్భంలో 49 భాగాలుగా విభజింపబడిన బతికి ఉండి బయటికి రావడం ఇప్పుడు నేను చెప్పిన దానికి ప్రూఫ్. ఉన్నాయంతా మన శాస్త్రాలలో ఉపయోగించుకున్నాం. ఇంకా పుట్టిన రోజు నాడు ఏం జరుగుతుంది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఆ సంస్కారం చేయించుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక యజ్ఞకుండాలలో యజ్ఞం జరిగిపోయింది, కర్మకాండం జరిగిపోయింది, దానికి కావలసినటువంటి 5 మంత్రాలు ఉచ్చారణ చేయాలి వాళ్ళు. ఆ మంత్రాలు కూడా నేను లోపలికి వస్తున్నప్పుడు విన్నాను నేను. అంతేత ఆ మంత్రాలు అప్పుడు ఉచ్చారణ చేసిన పుట్టినరోజు సంస్కారానికి సంబంధించిన మంత్రాలు కనుక ఆ మంత్రాలను మళ్ళీ మనం 5 సార్లు ఉచ్చారణ చేద్దాం. ఆ మంత్రాలు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మృత్యుంజయ మహామంత్రం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాన్. ఈ సంస్కారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే పుట్టినరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉందో ప్రతి సంవత్సరం అది రిపీట్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఎగ్జాక్ట్గా రిపీట్ కాదు. ఎగ్జాక్ట్గా రిపీట్ కావాలంటే 120 సంవత్సరాలు పడుతుంది మళ్ళా. అందుకే దాన్ని విశ్వస్తరి దశ అంటాం మనం. అందుకే ఎగ్జాక్ట్ గా అది రిపీట్ కాదు, కానీ దానికి దరిదాపులుగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ పుట్టినరోజు సంస్కారం చేసుకున్నటువంటి వాళ్ళు 10 గుణాలు అలవరుచుకోవాలి. ప్రతి జీవితంలో నువ్వు చదివిన చదువు, నువ్వు ఉన్నటువంటి ధనము, నువ్వు ఏ ఉద్యోగం చేసుకున్నావు ఇది ముఖ్యం కాదు. నీ స్వభావం ఎలాంటిది అన్నది ముఖ్యం. అంటే మన భారతీయ సంస్కార శాస్త్రం ఏం చెప్తుంది అంటే మన శరీరము 5 తత్వాలు నిర్మించాలి. పృథ్వీ, జలము, ఇంకా అగ్ని, వాయువు, ఆకాశం. ఈ క్రమ పద్ధతులు తెలుసుకోండి. 5 చెప్పేయచ్చు, కానీ ఈ పద్ధతులు చెప్పండి. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది తెలిస్తేనే అసలు జన్మదిన సంస్కారం యొక్క మొదటి మెసేజ్ చేయండి. మీ జీవితాలు, మీ శరీరాలు, ఈ ప్రపంచము, ఈ పంచతత్వాల నిర్మితాలు. అసలు ఇక్కడ రహస్యం అర్థం చేసుకోండి. ఈ ప్రపంచము, మన శరీరము పంచతత్వాలతో నిర్మించబడి ఉన్నది కనుక ఈ 5 తత్వాలలో మీరు మార్పు చేస్తే ప్రపంచంలో మార్పు తీసుకురావచ్చు. సిద్ధేశ్వరి చేసిందదే, సత్యసాయి చేసిందదే, హనుమంతుడు చేసిందదే. సముద్రాన్ని దాటడానికి మొదట ఏం చేశాడు? పృథ్వీని నొక్కాడు. తెలుసుకో కదా, మన పృథ్వీని నొక్కాడు. మన పృథ్వీ అంటే జలాన్ని దాటాడు. జలము అంటే మన యొక్క రక్త ప్రసరణ, గర్భంలో ఉన్నటువంటి యాసిడ్స్, ద్రవ పదార్థాలన్నీ కూడా. ఈ ద్రవ పదార్థాన్ని దాటడానికి 3 అటెంప్ట్లు వచ్చే హనుమంతుడికి. మొట్టమొదట వచ్చింది మైనాథుడు. మైనాథుడు అంటే వాయుదేవుడి యొక్క స్నేహితుడు, అంటే జీన్స్. మన శరీరంలో ఉన్నటువంటి జీన్స్ మైనాథతత్వం. అవి ఎటు తగులుతాయి? నేను 6 అడుగులు కొడుకుండాలి అనుకుంటాం, తల్లి 3 అడుగులు, తండ్రి 2.5 అడుగులు. 6 అడుగులు అవ్వంగా జీన్స్ అన్నమాట మైనాథుడు. అటు తగులుతాయి, దాన్ని పక్కన పెట్టేది అన్నాడు. సాధన రహస్యం అర్థం చేసుకోండి. జన్మదినం నాడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీన్స్ కరెక్ట్గా లేదు, నేను ఏం చేస్తానో నా కర్మ అనొద్దు, అలా పక్కన పెట్టేదండి. మైనాకుని ముట్టుకోకూడలేదు. నువ్వు నా తండ్రి యొక్క స్నేహితుడు కనుక నీ గౌరవం ఇస్తున్నాను. నా జీన్స్ వల్ల వచ్చినటువంటి ఈ శరీరం నాది, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎలా ఉందో అక్బరు, నెపోలియన్, శివాజీ వీళ్ళందరూ చాలా పొట్టివాళ్ళు. నెపోలియన్ అసలు గుర్రం దిగేవాడు కాస్త, ఇంతే గుర్రం దిగితే తను పొట్టివాడని అర్థం అయిపోతుంది అబ్బాయి. అంటే గుర్రం మీదే కూర్చొని తను తన సేనాధిపతి వాళ్ళు వాళ్ళు పొడుగు వాళ్ళు, ఫ్రాన్స్ లో వాళ్ళు 6 అడుగులు, 6 అడుగుల కొన్ని అడుగులు పొడుగు, ఈయనేమో 4 అడుగుల 9 అడుగులు ఉంటాడు. అంతే ఈయన ఎప్పుడు కూడా గుర్రం మీద ఉండేవాడు. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు దిగి వెళ్ళేవాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ పుట్టిగా ఉన్నావా పొడుగ్గా ఉన్నావా బట్టి కాదు. నెపోలియన్ గురించి మనం చెప్పుకుంటున్నాం, శివాజీ గురించి చెప్పుకుంటున్నాం, నెపోలియన్ పక్కన ఉన్న ఆ సేనాధిపతుల గురించి మనం ఏమి చెప్పుకోతండి? ఇంకేత మొట్టమొదట అటంకు మనకి వృద్ధిత్వంలో వచ్చేది ఏంటంటే జీన్స్ వల్ల అటంకులు వస్తాయి. ఆ అటంకుల్ని యాక్సెప్ట్ చేసి పక్కకి వచ్చేయండి. సో సేమ్ కమ్యూటర్ చేసిందంతే కదా, మైనార్టీ దిగలే దిగుతే ఇరుక్కుపోతాయి జీన్స్ లో. నేను పుట్టివాడిని, నాకు చేత కాదు, నా తల్లిదండ్రులు చదువుకోలేదు, నాకు అక్షర జ్ఞానం లేదు, నేను ఏం చేస్తాను అనుకుంటే జీన్స్ గ్యాలే దిగా. దాని తర్వాత ఏమొస్తుంది, సురసం వస్తుంది. సురసం అంటే ఏంటి, రసము. రసము అంటే ఇంద్రియాల లోలుకత, కోరికల లోలుకత. ఇంద్రియాలకి నువ్వు దాటులు వెళ్ళిపోయావు అనుకో, రుచికరమైనటువంటి ఆహారం కావాలి, రుచికరమైనటువంటి బొమ్మలు చూడాలి, రుచికరమైనటువంటి పాటలు వినాలి. ఈ సురక నువ్వు దాని కోరికలు ఎంత తీరుస్తూ ఉంటే అది అంత పెద్దదవుతూ ఉంటుంది. అంత తప్ప అదేం తగ్గదు. అంటే సురక ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఒక ఇల్లు కట్టాక రెండు ఇల్లు పెట్టాలి, రెండు ఇల్లు పెట్టాక నాకు 10 మంది పిల్లలు ఉన్నారు కనుక 10 ఇల్లు కట్టాలి. రకరకాలైనటువంటి సురక. కానీ అది చెడ్డదేం కాదు. ఇది చెడ్డ కష్టపడతా పట్టుకుంటాం, చెడ్డదేం కాదు. అందుకే దాన్ని దేవతల తల్లి అన్నారు. ఈ సురకి లొంగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నీకు కోరికలు లేకుండా ఉండాలి. అంటే హనుమంతుడు ఏమయ్యాడు, కృత దోమంత వాడే వెళ్ళిపోయి ఆలా మీద అలా బయటకు వచ్చింది. అంచేత ఈ పుట్టినరోజు తుది తత్వంలో మీరు నేర్చుకోవచ్చిన మొదటి జీన్స్ గురించి ఆలోచించవద్దు. నా తల్లిదండ్రులు, నా పిల్లలు, భలే డాక్టర్లు దొరికారు, నేను ఎప్పుడు డాక్టర్ని తెలుసుకో ఉంటా. నీ టీపీ ఎందుకు వచ్చిందయ్యా, నీ తల్లికుందా. నీ క్యాన్సర్ ఎందుకు వచ్చిందయ్యా, నీ తల్లికుందా. అంటే ఏంటి కదా, నీ తల్లికుండి కనుక వచ్చిందక్కవా, నీ తల్లికుండి కనుక వచ్చిందా. తప్పదు అసలు అది, దానివల్ల రాదు, డాక్టర్ తెలియదు అది. కానీ మనం కూడా ఉండిపోతాం. ఇంకా మనం చేసే ఘనకార్యాలు పెట్టాలి, కాస్త జాగ్రత్తగా వినండి. నేను ఒక్కడింటికి వెళ్ళాను, నేను నాకు డయాబెటీస్ ఉందంటే వాళ్ళు ఒక సుగర్ లేకుండా టీ ఇస్తానండి అన్నాడు. మహాప్రసాదం అన్నారు. నేను కూడా షుగర్ లేకుండానే తాగుతున్నానండి అన్నాడు. ఎందుకు అంటే షుగర్ వస్తుంటే డయాబెటీస్ వస్తుందేమో, నీకు కర్మరా అన్నాను. నాకు రోగం వచ్చి షుగర్ తింటం లేదు, నీకు రోగం లేకుండా తింటున్నావు, నీది చెడ్డ కర్మ అన్నాను. చెప్పింది అర్థమవుతుందా, మూర్ఖత్వం నుంచి బయటపడే. డాక్టర్లు తప్పు చెప్తున్నారు, ఖచ్చితంగా తప్పు చెప్తున్నారు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసి తెచ్చే ప్రమాదం కాదు, తీసి తినటం వల్ల డయాబెటీస్ రాదు. నువ్వు వేరే చెప్పడానికి డాక్టర్లకి మందు తయారు చేసేటటువంటి బయోకెమిస్టర్ నేను. నేను బయోకెమిస్టర్ ప్రొఫెసర్ని, నాకు తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను, నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు. తీసి తినటం వల్ల ఏం రాలేదు. ఎందువల్ల వస్తుంది అంటే శక్తి తిరిగి ఉండడం వల్ల వస్తుంది. అది చాలా జాగ్రత్తగా చెప్పుకోండి. డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే శక్తిని దుర్వినియోగం చేయడం వల్ల వస్తుంది. దాన్ని దుర్వినియోగం చేయకపోతే రాదు. సరే, అది ఇప్పుడు మన సబ్జెక్ట్ సంస్కారాలు. ఇంకేత పుట్టినరోజు సంస్కారాల గురించి చెప్తున్నాను. ఉప్పు కారం తింటే బీపీ వస్తుంది. ఉప్పు కారం తినటం వల్ల బీపీ రాదు. ఉన్న వాళ్ళకే తింటే ఎక్కువ అవుతుంది. తేడా అర్థమైందా? అందుచేత కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఆనందదాయకమైనటువంటి కబుర్ ఏమిటంటే, అమ్మాయ మాస్టారు మేము పంచదార బాగా ఎవరు లేని వాళ్ళు, డయాబెటీస్ లేని వాళ్ళు బాగా పంచదార వేసుకుని తినొచ్చు, కిలోలు కిలోలు తినొచ్చు, ఏమీ అవ్వదు. బీపీ లేని వాళ్ళు కారము ఉప్పు బాగా తినొచ్చు, ఏమీ అవ్వదు. ముఖ్యంగా పూజకు ముందు తినేసిన వాళ్ళకి ఇంకా ఆరోగ్యం బాగా ఉంటుంది. అంతే తప్ప ఆకలిస్తుంది అని పూజ మొదలెడతారు మీరు. ఇంకేదంటే ఆకలిస్తుంది, హాయిగా తిని పూజ చేసుకోవచ్చు కదా. కూర్చునే చెప్తున్నాను నేను, అది ఎవరిని ఉద్దేశించి ఏం చెప్పడం లేదు. సురక్ష అంటే అర్థమైందా, కావలసినది పూజ. తిండి లేకుండా చేసేవా అన్నది కాదు. తిండి తిని చేసుకో అవడవుతున్నాడు, కానీ నిద్రపోయేంత వరకు తిండి తిని. మా వదిన ఒక ఖర్చిస్తూ ఉంటుంది, ఒకడు ఉపవాసం ఉందా ఉంటుంది ఒక ఆవిడ ఏకాదశి ఉపవాసం. అంటే దశమి నాడు ఆవిడ ఏం చేసింది అంటే తింటనే తింటా, ఇంకా ఎంతంటే రేపు ఏకాదశి, ఇంకా రాత్రి దశమి నాడు రాత్రుల్లో తింటుంది ఆవిడ. తిన్నాకేమైంది, పొద్దున్న 3 గంటలకు 4 గంటలకు కోడి కూర్చుంది. అది ఎంత కోపం వచ్చిందో మాయదారి కూడి అప్లై చెయ్యాలా? అలా తింటే నేను చేయలేదు. ఆహారం తిరుమన్నారు కానీ ఎక్కి తొక్కి తింటే ఎప్పుడైనా ప్రమాదం, అది సర్వత్ర వంటి సురక్షార్థమైన జాగ్రత్త. ఆహార నియమాలు పాటించటం సురక్షిత లక్షణం. ఇందాక నేను చెప్పాను క్రికెట్ ఆడేవాడు ఏం తినాలి, లెక్కల పరీక్షకు వెళ్ళేటప్పుడు ఏం తినాలి, సాంస్క్రిట్ పరీక్షకు వెళ్తున్నప్పుడు ఏం తినాలి, ఇది అంతా మన భాగవతము ఆయుర్వేద శాస్త్రాల్లో ఉన్నది అంతా మర్చిపోయాం. అందరికీ కలిపి కొట్టు కాలేజీనంగా ఒకే ఆహారం, పిల్లలకి వేరే ఆహారం పెట్టాలి, ఉద్యోగం చేసేటువంటి భర్తకి వేరే ఆహారం పెట్టాలి, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి వేరే ఆహారం పెట్టాలి, జలుబు చేసి ఉంటే పిల్లవాడికి వేరే ఆహారం పెట్టాలి. మాతృత్వం అంటే ఏమనుకుంటున్నారు, మాకు ఉద్యోగం తీసుకుంటాను, మీ ఉద్యోగానికి టైం ఉండదు అసలు, మీకు ఇదంతా చూసుకుంటూ ఉంటేనే టైం దారిపోతుంది, ఎవరైనా నేర్పుతారా? నేను ఉన్నాను నేర్పడానికి, ఈసారి నేను వచ్చినప్పుడు ఈ క్లాసెస్ పెట్టుకోండి, రైట్? సురస తర్వాత అడ్డు ఏంటైంది, శివహిక. శివహిక అంటే మన ప్రారంభ కర్మ. ఈ మూడు మీరు అనాలిసిస్ చేసుకోవాలి ప్రతి పుట్టిన రోజునాడు. నా మైనాకుడు ఎలా ఉన్నాడు, నా సురస ఎలా ఉన్నది, నా శివహిక ఎలా ఉంది, ప్రతి సంవత్సరం మీరు ఎదుగుతూ ఉండాలి. అది మీరు టైం టేబుల్ వేసి చూసుకోండి. దీని తర్వాత విద్యారంభ సంస్కారం అవకటించాము. పుట్టినటువంటి వాళ్ళకి అర్థమైంది కదా, ఇంకా విద్యారంభ. ఈ విద్యారంభ సంస్కారంలో భారతదేశంలో దశ మహావిద్యలు ఉన్నాయి. దశ మహావిద్యల పేర్లు ఎవరైనా చెప్పమంటే ఎవరు చెప్పలేరు. కానీ అందరికీ తెలియవలసినటువంటి ఒక విద్య ఉన్నది. డాక్టర్ చదివినటువంటి వాడి పేరు కొంటే మనం ఏం రాస్తాం, డాక్టర్ అని రాస్తాం కదా. అలాగే ఈ దశ మహావిద్యల్లో భారతదేశంలో అందరూ నేర్చుకున్నటువంటి విద్య పేరు శ్రీ విద్య. శ్రీ విద్య నేర్చుకున్న వాళ్ళ పేరు ముందు ఏముంటుంది, శ్రీ ఉంటుంది. శ్రీ అని పేరు ముందు ఎందుకు పెట్టావు కూడా చాలా మంది తెలియదు. నా పేరు ముందు శ్రీ పెట్టాలి ఇంకోళ్ళు ఉన్నారు, 108 శ్రీలు పెట్టుకుంటున్నారు. 108 శ్రీలు పెట్టుకోవడం మురుగత్వం. అంటే దాని తెలియదు అది ఏంటో. శ్రీ విద్య అనేటటువంటి విద్య నేర్చుకునేటటువంటి దానికి ఈ రోజు మనం ప్రారంభం చేస్తాం. అది ఆధారభూతమైనటువంటి శ్రీ విద్య. ఆ శ్రీ విద్య నేర్చుకున్న తర్వాత ఆ పిల్లవాడికి 10 వచ్చే లోపల 10 మహావిద్యలు నేర్చేయాలి తల్లిదండ్రులు. మరి ఆ 10 మహావిద్యలు ఏంటి మాస్టారు నేర్చుకోవాలి అని మీకు ఉంటే, దానికి మీకు టైం ఉంటే నేను నేర్పడానికి. కానీ ఒక రోజు రెండు రోజుల్లో రాదమ్మా, 5 వచ్చింది ఇంకెత శ్రీ విద్య నేర్పుతున్నాను నేను. ఓ సంస్కారాలు ఉన్నాయి, ఎస్ఐ సంస్కారాలు